సర్వాధికారైన ప్రభు, మహిమ కలిగిన రాజా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీ పాదాలను ఆశ్రయించాం. మా ప్రభు, మీ కార్యాలు ఎంతో గంభీరమైనవి. మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు, మా తరాన్ని ప్రేమిస్తున్నారు, మా కుటుంబాన్ని ప్రేమిస్తున్నారు. నిర్దామకే వందనాలు. ఆయన ఉద్యోగస్తులను మాత్రమే కాదు, వారి భార్యలను, వారి యవ్వన బిడ్డలను, వారి చిన్నారులను కూడా మీరు దర్శించడానికి ఇష్టపడ్డారు. మా ప్రభు, మేమైతే రిక్తహస్తాలతో ఉన్నాం, మా దగ్గర ఉన్నది కొంచెమే. మీరు ఆ చిన్న బాలుడి చేతిలో ఉన్న 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించి 5000 మంది పురుషులకు పంచిపెట్టిన దేవుడు అని స్తుతిస్తూ మేము ఈ కొద్ది ఎఫర్ట్స్ ని మీ పాదాలు ధరించుతున్నాం. చిన్నారులు రోజు నీ పాదాలు ధరిపరిచి సంగారెడ్డి జిల్లా కొరకు, ప్రవా ఉద్యోగస్తుల కొరకు, డిపార్ట్మెంట్స్ కొరకు చేస్తున్న ప్రార్థనలు మీరు ప్రవా ఆలకించి వీరిని గొప్ప మిషనరీలుగా, గొప్ప విశ్వాస యోధులుగా, మా దేశానికి బహుమానాలుగా, దేవా మీ రాజ్య విస్తరణలో బలమైన పాత్రలుగా వాడుకోబోతారని, వాడుకుంటారని నమ్మి స్తుతిస్తూ మెడల్ని మీ పాదాల దగ్గర తీసుకొచ్చాం. మీరు ఆశీర్వదించండి, మీరు అంగీకరించండి, మీరు దీవించండి. ప్రభువా, ఇద్దరు పిల్లలతోటే చాలా కష్టం అని ఫీల్ అవుతున్న పరిస్థితుల్లో నాయన చిన్నపిల్లల పరిచయలో ఉన్న తల్లులు, వారి హృదయంలో విరించిన భారం, వారి హృదయంలో విరించిన ప్రేమ, దేవాదనంతటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తుండ్రు. దేవా మీకు వందనాలు. జనములకు తల్లులుగా మీరు ఉంచండి. భవిష్యత్ తరాలను ప్రభువా నీ పాదాల వద్దకు నడిపించే గొప్ప విశ్వాస వనితులుగా మీరు ఉంచండి. ఈ పరిచయ కొరకు సమర్పించుకున్న ఆ సిస్టర్స్ అందరి మీద మీ కృపను ఉంచండి, మీ ఆత్మ చేత నింపండి, కృపావరాలు మీరు దయచేయండి. పిల్లల కొరకు ప్రార్థించడానికి, పిల్లల్ని పెంచడానికి, ఆత్మీయంగా బలపరచడానికి చాలిన కృపనివ్వండి. మా ముందు ప్రకాశం కిడ్స్ని తీసుకొస్తున్నారు. ఖమ్మం కిడ్స్ సహవాసం కూడా ప్రారంభమవుతుంది. విశాఖ కిడ్స్ కొరకు కూడా బిడ్డలు సిద్ధపడుతున్నారు. ఈ సంవత్సరం మరొక 12 సహవాసాలు కట్టాలని మేము నీ వైపు చూస్తూ ఉన్నాం. దేవా మీకు వందనాలు. ఎట్లాగ నడిపించాలో ఆయన చక్కటి బృందాన్ని మీరు దయచేసి మీ నామానికి మహిమార్థమై చిన్నపిల్ల పరిచయం జరిగినట్లుగా మీరు సహాయం చేయమని, పరిచయలో మా అందరిని మీరు వాడుకోమని, పేరెంట్స్ అందరికీ ఈ కనువిప్పును కలగజేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో సంగారెడ్డి కిడ్స్ సహవాసాన్ని ప్రతిష్ఠించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి ఈరోజు నూతన సహవాసంగా కట్టుబడ్డ చిన్నారుల సహవాసం సంగారెడ్డి కిడ్స్ సహవాసానికి 13 కిడ్స్ సహవాసాల నుంచి గ్రీటింగ్స్ తెలియజేస్తా ఉన్నాను. ఎస్ఎఫ్జే నాయకుడి నుంచి దైవాశిస్సులు తెలియజేస్తా ఉన్నాను. పేరెంట్స్ నుంచి కూడా గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను. కొద్ది మాటల చేత మనం హృదయం వాక్యంతో నింపుకొని తర్వాత భారంగా పిల్లల కొరకు ప్రార్థన చేద్దాం. అట్లాగే మీ చిన్నారు పిల్లలు, మీరు ప్రేమించే పిల్లల విషయంలో ప్రభు ఏం ఆశిస్తా ఉన్నాడో అది చేయడానికి మనం సిద్ధపడదామని కూడా పేరెంట్స్ అందరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దేవుని వాక్యం వదుకొద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయము 13, 14, 15 వచ్చిన చదువుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 13, 14, 15 వచ్చిన చదువుకుందాం. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవాలని కొందరు చిన్నపిల్లలను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని ఆ వద్దకు రానిగడి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడి నుండి లేచిపోయాను. మనం ప్రత్యేకంగా పరలోక రాజ్యం గురించి ధ్యానాలు కొనసాగిస్తా ఉన్నాం. శుక్రవారం సాయంకాలపు ధ్యానాల్లో పరలోక రాజ్యం గురించిన ధ్యానాలు కొనసాగిస్తా ఉన్నాం. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు ఆయన పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ పరలోక రాజ్యం ఇలాంటి వారికి పరలోక రాజ్యం చిన్నపిల్లల వంటి వారిది అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. చిన్నపిల్లలకి ఎంటర్టైన్మెంట్ కొరకు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన కిడ్స్ స్టోరీస్, యానిమేషన్ స్టోరీస్, ఇవన్నిట్లోనూ ఒక బంగారు భవిష్యత్తు చూపించడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక బంగారు భవిష్యత్తు, ఒక ఊహల ప్రపంచం, ఒక అద్భుత ప్రపంచం. అది ఎక్కడా ఉండదు. పక్షులు మాట్లాడితే ఎలా ఉంటుంది, జంతువులు మాట్లాడితే ఎలా ఉంటుంది, అది ఊహించి అలా ఉంటే ఎంత బాగుంటుందో, ఆకాశంలో ఎగిరిపోతే ఎలా ఉంటుంది, మనకి మనుషులకు రెక్కలు వస్తే ఎలా ఉంటుంది, జంతువులకి భాష వస్తే ఎలా ఉంటుంది. పిల్లలు చాలా దాన్ని ఇష్టపడతారు, చాలా దాన్ని ఇష్టపడతారు. అయితే అబద్ధంలో మోసంలో బ్రతకటం సరైనది కాదు, కానీ వాక్తిపు వెలుగులో నేను పరలోక రాజ్యం యొక్క వైభవం పిల్లలకి ఈ విషయాలు అర్థం చేయించడానికి నేను మాట్లాడడం లేదు, పేరెంట్స్కి అర్థం చేయించడానికి మాటలు మాట్లాడుతున్నాను. పేరెంట్ని ఉద్దేశించే నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. మనం పరలోక రాజ్యం యొక్క వైభవం ఎలా ఉంటుందో మనకి అర్థం కావాలి, మనకి అర్థం కావాలి. కాబట్టి ఆదికాండం మనం 3వ అధ్యాయంలో సర్పం జంతువు అవతోటి ఆదాముతో మాట్లాడు మనం చూడగలం. సర్పం మాట్లాడుతుందంటే మాట్లాడినట్లుగా బైబిల్లో రాయబడింది, బైబిల్లో రాయబడింది. కాబట్టి జంతువులు కూడా శాపం లోకానికి ప్రవేశించడానికి ముందు మాట్లాడేవి అన్న భావన బైబిల్ పండితులు వెలిబుచ్చుతా ఉన్నారు. ఆయన గాడిదకు నోరిస్తే, గాడిద మానవ స్వరంతో మాట్లాడినట్లుగా కూడా బిలాము ప్రవక్త సందర్భంలో మనం చూడగలం. అవి ఈరోజు అట్లా మాట్లాడతలేదు, ఈరోజు మాట్లాడితే బాగుంటుంది అని అనుకుంటా ఉన్నాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు గాడిదకు మానస్వరాన్ని ఇవ్వగలడు, దేవుడు జంతువులు కూడా భాషించాడు, అవి కూడా మనలాగా వేరు వేరు భాషల్లో మాట్లాడకపోయినా అవి లాంగ్వేజ్ కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అది మాత్రమే కాదు, పరలోక రాజ్యం యొక్క వైభవం, ఆయన పరలోక రాజ్యం యొక్క వైభవం ఎలాంటిదో మనకు అర్థం కావాలి. వైభవాన్ని కోల్పోయిన లోకంలో మనం ఉన్నాం, మహిమను కోల్పోయిన లోకంలో మనం ఉన్నాం. గుండెల్లో అయితే ఆశ ఉంది కానీ మనం అందుకోలేకపోతా ఉన్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలు ఆయన మాటకు ముందు మాట తర్వాత మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అట్ హ్యాండ్, దేవుని రాజ్యం సమీపించింది, మీరు మారు మనసు పొంది దానిలో ప్రవేశించండి. మీరు చిన్నపిల్లల వంటి వారైతే తప్ప అందులో ప్రవేశించలేరు. చిన్నపిల్లల్ని నా వద్దకు రానివ్వండి, పరలోక రాజ్యం ఇలాంటి వారితే. ఆయన ఒక గంభీరమైన రాజ్యం కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రాజ్యం యొక్క ప్రభావం భూమి మీద కూడా మనం చూడగలం. యేసుక్రీస్తు ప్రభు కాలంలో ఆ రాజ్యం యొక్క ప్రభావాన్ని మనం చూడగలిగాం. ఎట్లాంటిదంటే ఆ రాజ్యం యొక్క ప్రభావం దయ్యాలకు దయ్యాల నుంచి విడుదల మనం చూడగలుగుతున్నాం, రోగాల నుంచి విడుదల మనం చూడగలుగుతున్నాం. అట్లాగే ప్రతి విధమైన కీడు నుంచి లేదా వ్యతిరేక పరిస్థితుల నుంచి, అవయవ లోపాల నుంచి, అంగవైకల్యం నుంచి వారు విడుదల పొందటం మనం చూడగలుగుతున్నాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం, ఆయన మాట్లాడుతూ ఉన్నారు. 12వ అధ్యాయము 28వ వచనం, దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది. ఆయన దయ్యాలను వెళ్ళగొట్టడం మనం చూస్తున్నాం. ఆయన 22వ వచనం ప్రకారంగా స్వస్థతకు వచ్చిన సందర్భం అది. అప్పుడు దయ్యం పట్టిన గుడ్డువాడును మూగవాడునైన ఒకడు ఆయన వద్దకు తేబడను, ఆయన వారిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాట్లాడు శక్తియు చూపును గలవాడాయను. ఆయన స్వస్థపరచటం, ఆయన విడిపించటం, ఆయన దయ్యాల నుంచి దయ్యం యొక్క బందీకాన నుంచి విమోచించటం చూడగలుగుతున్నాం. దేవుని రాజ్యం యొక్క ప్రభావం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కాలంలో ఆయన వచ్చే సమయానికి యోహాను సువార్త 3వ అధ్యాయం రాయబడి సన్నివేశం 38 సంవత్సరాల నుంచి రోగి బేతస్థ కోనేటి వద్ద పడి ఉన్నాడు. సంవత్సరానికి ఒకసారి దేవదూత వస్తున్నాడు, నీళ్ళను కదిలిస్తున్నాడు. అప్పుడు ఎవరైతే నీళ్ళలో పడుతున్నారో వాళ్ళకు స్వస్థత కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు, ఆయనకి కాలంతో పని లేదు. ఆ వ్యక్తిని నీళ్ళలో మునగమని కూడా చెప్పలా, ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. 12 సంవత్సరాల నుంచి రోగంతో బాధపడుతున్న స్త్రీ, రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ, మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుతాం. ఆమె ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి చాలా తిప్పలు పడి మరీ ఆరోగ్యం పాడు చేసుకున్న పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువులోంచి వెళ్లిన ప్రభావం, ఆయన వస్త్రపు చేమును ముట్టుకుంటే కలిగిన స్వస్థత, అవెంటనే ఆమె రక్తధార కట్టడం కొరకు గ్రంథంలో మనం చదువుతున్నాం. దేవుని రాజ్యం భూమి మీద యేసుక్రీస్తు ప్రభు పరిచయం చేసినప్పుడు ప్రతి సమస్యకు పరిష్కారం దేవుని రాజ్యంగా, రోగానికి పరిష్కారం దేవుని రాజ్యంగా, దయ్యాలకు విరుగుడు దేవుని రాజ్యంగా. అంతకంటే చాలా ప్రాముఖ్యమైనది మరణం, 2వ మరణం, నిత్య మరణం, దాని నుంచి తప్పించడానికి విరుగుడు దేవుని రాజ్యముగా. లోకాధికారి సర్వలోకాన్ని పాడు చేస్తూ మోసం చేస్తున్న శత్రువుకి అంతం పలికేది, శత్రువు యొక్క రాజ్యాన్ని అందులో ఉన్నవారు విడిపించేది దేవుని రాజ్యముగా మనం సువార్తల్లో రాజ్యం యొక్క ప్రభావాన్ని మనం చూడగలం. ఈరోజు మన జీవితాల్లో కూడా అంతే, సువార్త మన జీవితాలను బ్రహ్మాండంగా మార్చింది. మన తలంపుల్లో పాపం, ఊహల్లో పాపం, చూపుల్లో పాపం. అట్లాంటి పరిస్థితుల్లో నుంచి ఆ ఈ దేవుని రాజ్యం గురించిన సువార్త, దేవుని రాజ్యం గురించిన సువార్త మనల్ని ఎంత గంభీరంగా ట్రాన్స్ఫార్మ్ చేసిందో మనం ఎక్స్పీరియన్స్ చేస్తా ఉన్నాం. ఇది భూమి మీద ఆల్రెడీ మనం వాక్యం చదువుతున్నాం కాబట్టి భూమి మీద దేవుని రాజ్యం యొక్క ప్రభావం. చేపలు పట్టుకునేవారు పామరుడు, ఎన్నిక లేనివారు గలలియ మనుషుడు, వారిని ఎంత గొప్పగా దేవుని రాజ్యం నిలబెట్టిందంటే వారు ప్రపంచం అంతటికీ ఆశీర్వాదకరంగా మారిపోయారు. అపొస్తలులు ప్రపంచం అంతటికి దీవెనకరంగా మారిపోయారు, పరిశుద్ధులైపోయారు, స్టెయిన్స్ గా పిలువబడ్డారు. వారు బలహీనులు కానీ వారి చేత అద్భుతాలు, యేసుక్రీస్తు ప్రభువే కాదు, రాజ్యం యొక్క ప్రభావాన్ని మనం ఎలా చూస్తున్నామంటే అల్ప విశ్వాసిగా కనబడతా ఉన్న పేతురు, మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మనం ప్రస్తుతానికి గురు బైబిల్ స్టడీ చేస్తా ఉన్నాం. అల్ప విశ్వాసిగా కనబడ్డ పేతురు దేవుని రాజ్యం యొక్క ప్రభావం చేత ఎట్లాంటి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చాడంటే, ఆయన నీడ పడితే చాలు రోగులు లేచి కూర్చుంటున్నారు. ఆయన నీడకు కూడా రోగులు లేచి కూర్చోవడం ఎంత ఆశ్చర్యకరంగా మనం చూడగలము. అపొస్తలుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయంలో ఎన్ని అద్భుతాలు. 15వ వచనం, అందుచేత పేతురు వచ్చిచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో యవన మీదనైనను అతని నీడ అయినను పడవలనని మంచముల మీద పరుపుల మీద వర్ణించిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడ్డ వారిని మోసుకొని కూడి వచ్చిరి, వారందరూ స్వస్థత పొందిరి. యేసుక్రీస్తు ప్రభు చేల, యేసుక్రీస్తు ప్రభు శిష్యులు చేశారు, బలహీనుడైన అల్ప విశ్వాసి అయిన పేతురు చేశాడు. పేతురే కాదు, భారతదేశానికి వచ్చిన తోమ ఎంతో గొప్ప అవిశ్వాసిగా కనబడ్డాడు. ఆయన భారతదేశంలో క్రైస్తవం అడుగు పెట్టడానికి ఆయన మాటలే కాదు, ప్రభావంతో సువార్తను తీసుకొచ్చాడు, అద్భుతాలతో సువార్తను తీసుకొచ్చాడు. ఇది కదా మన జీవితాలకు పరిష్కారం, దీనికోసం కదా మనం ఎదురు చూస్తున్నామని బ్రాహ్మణ సమాజం ఆయన్ని అంగీకరించి ఆయన ద్వారా సువార్తను అంగీకరించింది. దేవుని రాజ్యం యొక్క ప్రభావం కులమతాలను చూడలేదు, దేవుని రాజ్యం యొక్క ప్రభావం కులమతాలను చూడలేదు, ఈవెన్ వెనుకబడ్డ వర్గాల జీవితాలను కూడా ట్రాన్స్ఫార్మ్ చేయడం దేవుని రాజ్యం యొక్క ప్రభావం చూడగలుగుతున్నాం. ఇది కళ ముందు మనం చూస్తున్న విషయాలు. దేవుని రాజ్యం ఎక్కడైతే సువార్త ఈ కోస్టల్ ఏరియాలో సువార్త తాకింది, ఈ కోస్టల్ ఏరియా ఇప్పటికీ నార్త్ ఇండియాకు సౌత్ ఇండియాకు తేడా అదే. సౌత్ ఇండియాలో డెవలప్మెంట్, ఎడ్యుకేషన్, మెడికేషన్ వాటన్నిటికీ కారణం ఏంటంటే సువార్త వారిని ఆత్మను రక్షించడమే కాదు, వాళ్ళ సామాజిక జీవితాన్ని కూడా మార్చింది. వాళ్ళ ప్రభావాన్ని వాళ్ళ సామాజిక జీవితంలో కూడా మార్పులు మనం చూడగలుగుతున్నాం. వ్యక్తిగతంగా నేను దీన్ని ఎక్స్పీరియన్స్ చేయగలిగాను, మీరు కూడా దీన్ని ఎక్స్పీరియన్స్ చేయగలిగారు. అయితే ఇది కేవలం సంచుకరువు మాత్రమే, అడ్వాన్స్ మాత్రమే, కేవలం దేవుని రాజ్యం యొక్క ప్రభావానికి సంఘం ఒక అవుట్ పోస్ట్ కింద ఉండి చిన్న మచ్చుగా ఉండి మచ్చుకు మాత్రమే దేవుని రాజ్యం యొక్క ప్రభావాన్ని ఇప్పుడు అనుభవిస్తా ఉన్నాం. దేవుని రాజ్యం యొక్క భవిష్యత్తు వైభవం లేదా భవిష్యత్తులో మనం దేవుని రాజ్యంలో అనుభవించే విషయాలు ఎలా ఉంటాయో అర్థమైతే, మనం భూలోక రాజ్యంలో నా కొడుకు ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలి, నా కూతురు ఒక డాక్టర్ అవ్వాలి అని మన పిల్లల కొరకు వారికి బంగారు భవిష్యత్తు ఇవ్వడం కొరకు ఎంతగానో కష్టపడ్డ సొమ్మంతా ఖర్చు పెట్టి వారికి బంగారు భవిష్యత్తును ఇవ్వడం కొరకు ప్రయాసపడుతున్న మనం విశ్వాసులం. మన ముందు వాక్యం ఉంది. వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్ష చేసుకోవటం చాలా మంచిది. బాలించడు చదువులకు ఇచ్చిన ప్రాధాన్యత వాక్యానికి ఇవ్వట్లేదు, డబ్బు సంపాదనకి ఇచ్చిన ప్రాధాన్యత ప్రభువుకి ఇష్టమైన పని మనుషులు సంపాదించడానికి ఇవ్వట్లేదు. లోక చదువులతోటి పిల్లల్ని నింపేసినట్టుగా వాక్యంతో పిల్లల్ని నింపటం లేదు. కానీ మన క్రైస్తవులు, మనకు దేవుని రాజ్యం తెలుసు, మనకు పరలోక రాజ్యం తెలుసు, కానీ ఎందుకో మనం ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేకపోతున్నాం. అందుకొరకు ఈ చిన్నపిల్ల పరిచర్య వెనకాల ఉద్దేశం, ఎఫ్ఎఫ్జే ప్రతి పరిచర్య వెనకాల ఉద్దేశం ఏంటంటే, మనకు రెండు జీవితాలు ఉన్నాయి. ఆ రెండు జీవితాల్లో మన పిల్లలకి ఈ జీవితాన్ని బెటర్గా చేయడం కొరకు బాధ్యత కలిగిన పేరెంట్స్గా మనం ప్రయాసపడుతున్నాం. విశ్వాసిగా నీ ముందు వాక్యం ఉంది. వాక్యం దేవుని రాజ్యాన్ని పరిచయం చేస్తుంది, దేవుని రాజ్యం యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది, దేవుని రాజ్యం యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో మాట్లాడుతూ ఉండగా దాన్ని మనం ఎరగటం, దాని గురించిన సంగతులతో ఒక మంచి హోప్తో, బ్లెస్డ్ హోప్, శుభప్రదమైన నిరీక్షణ. మనమేమి టైం వేస్ట్ చేసుకోవట్లా, ఇంకా ఇదే టైం మా పిల్లల ట్యూషన్లో కూర్చుంటే, ఇదే టైం మా పిల్లల పుస్తకాలు పట్టుకుంటే వాళ్ళకి మార్కులు బాగా వస్తాయని ఆలోచించే పేరెంట్స్ ఉన్నారు. నేను తెలియకని అంటాను. దేవుని రాజ్యం యొక్క ప్రభావం తెలియక, దేవుని వాక్యం యొక్క ప్రభావం తెలియక. మొదటి కీర్తన గ్రంథాన్ని చదివారు కదా, మొదటి కీర్తన గ్రంథం 2వ వచనం, దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. దేవుని వాక్యం ధన్యతగా మాట్లాడుతుంది, దేవుని వాక్యాన్ని ధ్యానించే వారి గురించి మాత్రమే. అలాంటి వారు పచ్చడి చెట్టు వలె ఉంటారు, వాడుకోని చెట్టు వలె ఉంటారు, తగిన కాలం ముందు ఫలం ఇస్తారు. ఆ మాటలు మనం దేవుని రాజ్యం నా వాక్యాన్ని వాక్యంలో పెరుగుతున్న వారి కొరకు రాయబడటం చూస్తున్నాం. నేను దేవుని రాజ్యం యొక్క భవిష్యత్తు వైభవాన్ని నేను జ్ఞాపకం చేయడానికి ఆశపడతా ఉన్నాను. దేవుని రాజ్యం యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదివితే, అప్పుడు రాజు కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడ్డ రాజ్యమును స్వతంత్రించుకొనిడి. దేవుని రాజ్యాన్ని యేసుక్రీస్తు ప్రభు ఎట్లా పరిచయం చేస్తున్నారంటే, ప్రతి ఒక్కరిని ఈ సత్యాలు లోకానికి తెలిసి ఇంతకంటే బెటర్ లైఫ్ ఉంది, ఇంతకంటే మోక్షం బాగుంటుంది, పరలోకం బాగుంటుంది అన్న ఉద్దేశంతో చాలాసార్లు ఏమనుకుంటున్నారంటే, ఆ చావు గోతి దగ్గర నిలబడి ఏడుస్తున్న వారిని ఓదార్చడం కొరకు, ఆ శవం ముందు నిలబడి గుండెలు బాదుకుంటున్న వారిని ఓదార్చడం కొరకు, దే ఆర్ ఇన్ ద రెస్ట్ ఇన్ పీస్, వారు విశ్రాంతిలో ఉన్నారు, వారు స్వర్గంలో ఉన్నారు, వారు దేవుడి దగ్గరికి వెళ్ళారు అని మాట్లాడగానే కాస్త ఆదరణ కలుగుతా ఉన్నారు. వాక్యం ఏం చెప్తుందంటే, అందరూ దేవుని రాజ్యంలో ఉండరు, అందరూ దేవుని నిత్యరాజ్యంలో ఉండరు, దేవుని రాజ్యంలో కొందరు మాత్రమే ఆహ్వానించబడతా ఉన్నారు. ఎవరా కొందరు? ఇక్కడ మనం చదువుతున్న పారబుల్లో 25వ అధ్యాయంలో 10 మంది కన్యకలు, అందులో 5గురు బుద్ధి గలవారు, 5గురు బుద్ధి లేనివారు. 10 మంది ప్రభువుని కలుసుకోవడానికి వచ్చారు, కానీ 5గురు బుద్ధిహీనంగా ప్రవర్తించారు. ప్రారంభం బాగుంది, ముగింపు బాగోలేదు, చల్లారిపోయారు, దీపాలు ఆరిపోతున్నాయి, అశ్రద్ధగా ఉన్నారు, నిర్లక్ష్యంగా ఉన్నారు. ఆ పాఠాలు నేర్చుకుంటాం. అలాంటి వారు దేవుని రాజ్యానికి వెళ్ళలేదు. వారి ముందు తలుపు వేయబడింది, ముఖం మీద తలుపు వేసి కొట్టాడు. ఆ వారు ఎంత బతిమాలతో ఉన్నా ఆయన నిక్కచ్చగా చెప్తున్న సమాధానం, హూ ఆర్ యూ, మీరెవరు, నేను మిమ్మల్ని ఎరగను, గెట్అవుట్ ఫ్రమ్ మీ, ఆ మాటలే మనం చూస్తున్నాం. ఈ 31 నుంచి 46 వచనాల్లో గొర్రెలు మేకల ఉపమానం. సగం మంది ఎడం వైపున, సగం మంది కుడి వైపున. కుడి వైపున ఉన్న వారితో రాజు మాట్లాడుతున్నాడు, ఎడం వైపు ఉన్నవారితో రాజు మాట్లాడుతున్నాడు. కుడివైపు ఉన్నవారితో మాట్లాడుతూ, ఆశీర్వదింపబడిన వారు మీరు, యు ఆర్ బ్లెస్డ్ పీపుల్, మీరు ధన్యుడు. దేవుని వాక్యంలో ధన్యుడు అన్న మాట దగ్గర లోకం, మీడియా, ఆ పత్రికలు, ఈరోజు ఇండియాలో ఇండియా వరల్డ్ కప్ గెలిచింది, విశ్వ విజేతగా నిలిచింది, ఆటగాళ్ళు గెలిచారు, వాళ్ళు చాలా గొప్పగా అందరు కొనియాడుతా ఉన్నారు, వాళ్ళు చాలా గొప్పగా కొనియాడుతా ఉన్నారు. లోకంలో గెలుపు, లోకంలో విజయాలు వారిని చాలా పై స్థాయికి తీసుకెళ్తా ఉన్నాయి. కానీ దేవుని వాక్యం, దేవుడు ధన్యుడు అని ఒకరు అన్నప్పుడు, నేను ధన్యుడిగా ఉంటే నా భవితం ఎలా ఉంటుందో మనం ఇమాజిన్ చేయగలగాలి. ఆయన నోటి మాట, ఆయన కితబు, ఆయన ఇచ్చే కితబు, ఆయన వద్ద నుంచి పొందుకునే ప్రశంస, ఆయన వద్ద నుంచి మనం పొందుకునే ఆ బహుమానం, కిరీటం, దేవుని వాక్యంలో అదే అనిపిస్తూ ఉంటుంది. దేవుడు ఇంతకంటే గొప్పవాటి కొరకు గొప్పవాటిని సిద్ధపరిచాడు, గొప్పవాటి కొరకు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడని. కాబట్టి ఆశీర్వదింపబడ్డ వారు మాత్రమే దేవుని రాజ్యంలోకి వెళ్తారు. నా తండ్రి చేత ఆయన మాట్లాడుతున్నాడు, 34వ వచనం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడ్డ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. మీ కొరకు రాజ్యాన్ని సిద్ధపరిచాను. దేవుడు భూమి మీదకి మనం రావడానికి ముందు భూలోకాన్ని సిద్ధపరిచాడు. ఆదికాండ మొదరాజ్యం చెప్తున్న సాక్ష్యం ఇదే. ఆదామును చేయడానికి ముందు భూలోకాన్ని సిద్ధపరిచాడు, భూమి మీద కావలసిన సకలమును ఏర్పరిచాడు. ఆయన సిద్ధపరిచిన తర్వాత 6వ దినాన నరుని తీసుకొచ్చాడు. 6 దినాల సృష్టిలో అంత మంచిది 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 అని సమకూర్చాడు. ఆయన అన్ని సిద్ధపరిచాడు. ఆ సిద్ధపరచబడ్డ భూలోకం పాపం ప్రవేశించడానికి ముందు, దేవుని శాపం ప్రవేశించడానికి ముందు దేవుడు కోపగించుకున్నాడు, మిమ్మల్ని బట్టి నేల శపించబడింది, మీ కొరకు పండదు, మీకు భూమి దాని సారాన్ని ఇవ్వదు, నేను లాక్ చేస్తున్నాను అన్నాడు ఆయన. ఈ భూలోకమే బాగా నచ్చింది. ఈ భూమి మీద ఉన్న స్థలాలు, పొలాలు, ఇల్లు, ఆస్తులే గొప్పగా కనబడుతున్నాయి. ఏది శాపగ్రస్తమైన భూమే. మనం ఏదేనో ఊహించాలి. శాపానికి ముందరి భూలోకాన్ని ఊహించాలి. ఏదేను వనాన్ని ఊహించాలి. ఎలా దేవుడు సిద్ధపరిచాడో. దేవుడి వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది, దేవుడు నిత్యారాధ్యాన్ని సిద్ధపరిచాడు. అది సిద్ధపరచబడ్డ స్థలం. దట్ విల్ బి ప్రిపేర్డ్ ప్లేస్. ఇది లేదు, ఇది మాకు తక్కువైంది, ఇది మాకు కొదువుగా ఉంది అని చెప్పే రాజ్యం కాదది. అది దేవుడు దూరంగా ఉండి పాలిస్తున్న రాజ్యం కాదది. దేవుని రాజ్యం, ఆయన సింహాసనం అక్కడ ఉంది. ఆ రాజ్యంలో మనం ఉంటాం. దేవుడు సిద్ధపరిచిన రాజ్యం అది. ఆ రాయబడుతున్న మాటలు మనకు అర్థం కావాలి. ఎప్పుడు సిద్ధపరిచాడు? ఎప్పుడు సిద్ధపరిచాడు? లోకం పుట్టినది మొదలుకొని, లోకం పుట్టినది మొదలుకొని, భూలోకం కంటే కూడా ముందుగా, భూలోకం కంటే కూడా ముందుగా జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్న లోకం అది. భూలోకం కంటే ముందున్న లోకం అది. సిద్ధపరచబడ్డ రాజ్యం అది. జనాభా ఎక్కువైపోతా ఉంటే రీసోర్సెస్ సరిపోవు కదా, ఏం చేయాలి? మనం గ్యాస్ బండ్ దగ్గరే బాధపడిపోతా ఉన్నాం. చిన్న చిన్న విషయాల దగ్గరే సతమతం అయిపోతా ఉన్నాం. కానీ దేవుని రాజ్యం, దేవుని పాలన, సిద్ధపరచబడ్డ రాజ్యం, ఆ రాజ్యంలో మనం ఉంటాం. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆశీర్వదింపబడ్డ వారు మాత్రమే ఉంటారు. ఆశీర్వదింపబడ్డ వారంటే వారు ఎట్లా ఉన్నారు, ఏం చేశారో వాక్యం మాట్లాడుతూ ఉంది. దాన్ని మనం చదివితే అర్థమవుతుంది. వారి క్రియారూపకమైన భక్తి, వారి క్రియారూపకమైన భక్తి, వారు ఎట్లాగా తమ విశ్వాసాన్ని ప్రూవ్ చేసుకున్నారో రాయబడుతున్న మాటలు. కావున ప్రిల్లరా, మనం అర్థం చేసుకోవాలి. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము మనం 11వ వచనాన్ని చదవాలి. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 11వ వచనాన్ని చదవాలి. 11వ వచనం, మీరిట్టు క్రియలు చేయవారైతే ఊరకనే ఉంటే కాదు. అక్కడ మత్తయి 25వ అధ్యాయంలో మేమేం చేశాం ప్రభు, మమ్మల్ని ఎందుకు మీరు ఆశ్రమపడ్డవారులారా అన్నారు. మమ్మల్ని ఎందుకు మీరు రండి స్వతంత్రించుకోండి అంటున్నారంటే ఆయన చెప్పాడు, మీరు క్రియలు చేశారు, మీరు పొరుగు వారిని ప్రేమించారు, మీరు సంఘాన్ని ప్రేమించారు అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ మొదటి 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టలేదు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. అక్కడ రాజ్యం గురించి రాయబడ్డ ఆ విశేషమైన మాట నిత్య రాజ్యం, ఎటర్నల్ కింగ్డమ్, ఎవర్ లాస్టింగ్ కింగ్డమ్, శాశ్వత కాలం ఉండే రాజ్యం అది. నిత్యరాజ్యం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. లోకం పుట్టినది మొదలుకొని సిద్ధపరచబడ్డ రాజ్యం, ఆద్యాంతాలు లేని రాజ్యం, యుగ యుగాలు ఉండే రాజ్యం, సదాకాలం ఉండే రాజ్యం, శాశ్వత రాజ్యం. మనం పొందబోయే ఆ భవిష్యత్ రాజ్యం యొక్క గొప్పతనం ఏంటంటే దాని నిడివి, దాని పరిమాణం, దాని కొలమానం అనంతం, ఇన్ఫినిటీ. నిత్యరాజ్యం ఆ మాటలు మనకు అర్థం కావాలి. కావున ప్రియులరా, మనం భవిష్యత్తులో ఈ రాజ్యాన్ని ఎలా చూడబోతున్నామంటే, ఇప్పుడు సంఘంలో ఉన్నా మనం కొంతకాలమే భూమి మీద ఉంటాం. సంఘంలోకి వచ్చాం కాబట్టి సదాకాలం భూమి మీద ఉంటామని కాదు, కొంతకాలం భూమి మీద ఉంటాం. ఆ కొంతకాలం కూడా మనం విశ్వాసంతో, నిరీక్షణతో అన్ని పరిస్థితుల్ని ఓవర్కమ్ చేయగలిగిన వారిగానే ఉంటాం. కానీ దాని ఫలితంగా మనం పొందుకోబోతున్న రాజ్యం, భవిష్యత్తు రూపం ఏంటంటే, ఇది నిత్య రాజ్యం, ఇది సిద్ధపరచబడ్డ రాజ్యం. ఆ సిద్ధపరచబడ్డ నిత్య రాజ్యంలో మనం ఉంటామని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. దేవుని వాక్యం మనతో మాట్లాడదు. మొదటి మాట, ఈ రాజ్యాన్ని భవిష్యత్తులో మనం నిత్య రాజ్యముగా చూడబోతా ఉన్నాం. 2వ మాట, ఇది మనం ఈ రాజ్యాన్ని భవిష్యత్తులో ఒక పట్టణముగా చూడబోతున్నాం. ఒక పట్టణముగా రాయబడింది. మనకు అర్బనైజేషన్ బాగా అవగాహన ఉంది, సివిలైజేషన్ కూడా మనకు బాగా అవగాహన ఉంది, ఇండస్ట్రియలైజేషన్ కూడా మనకు బాగా అవగాహన ఉంది. గ్రామాలు, పల్లెటూర్లు, వెనకబడ్డ ప్రాంతాలు కాదు ఇది. అన్ని సౌకర్యాలు అన్ని అందుబాటులో ఉంటాయి. దేనికోసం తడుముకోవాల్సిన పనులు అన్ని అందుబాటులో దొరుకుతాయి. అది పట్టణంలో ఉన్న గొప్పతనం. అందుకొరకే పట్టణాలు పరిగెడతా ఉన్నారు. ఉద్యోగాలు దొరుకుతాయి, అక్కడ చదువులు బాగుంటాయి, అక్కడ కావలసినవన్నీ దొరుకుతాయి. పట్టణాల మీద చాలా శ్రద్ధ కలిగి ఉన్నాం. ఈ రాజ్యాన్ని భవిష్యత్తులో మనం ఎలా చూడబోతున్నామంటే, ఇది దేవుని పట్టణంగా మనం చూడబోతున్నాం. ఇది దేవుని పట్టణంగా మనం చూడబోతున్నాం. హెబ్రీ పత్రిక 13:34 మనం చదవాలి. పద్నాలుగు వచనం. నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదు. అది ఎంత పెద్ద పట్టణం అయినా, న్యూయార్క్ సిటీ అయినా, బెంగళూరు సిటీ అయినా, హైదరాబాద్ సిటీ అయినా, విశాఖపట్నం అయినా, ఏ ప్రాంతం అయినా, మనం పట్టణం మీద లోకానికి పట్టణంలో పట్టణం మీద ఉన్న శ్రద్ధ ఏంటో మనం ఎరుగుదాం. కానీ దేవుని వాక్యం మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిలువరమైన పట్టణం మనకి ఎక్కడ లేదు. కానీ మన నిరీక్షణ ఏంటంటే, నిలువరమైన పట్టణం కొరకు, ఉండబోచున్న దాని కొరకు ఎదురు చూచిచున్నాము. నిలకడైన పట్టణం, నిలువరమైన పట్టణం, ఆ పట్టణం సదాకాలం ఉంటుంది. ఆ పట్టణంలో మనం కూడా సదాకాలం ఉంటాము. హెబ్రీ పత్రిక 11:1 భక్తులకు ఏమర్థమైంది? అబ్రహాంకి కనాను ప్రాంతాన్ని ఇచ్చాడు. ఏంటా కనాను? పాలు తేనెలు ప్రవహిస్తుంది, అది సారవంతమైన భూభాగం. ద్రాక్ష గల ఇద్దరు మనుషులు భుజాన మోసుకుని వచ్చారు. అది దాని సారం. ఈరోజు బైబిల్లో ఉన్న పట్టణాల యొక్క సారం, అది కేవలం ఫలాలను ఇచ్చే భూమే కాదు. అక్కడ ఆయిల్ బావులు ఉన్నాయి, అక్కడ ముడి చమురు ఉంది, అక్కడ గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి, అక్కడ ఎంతో విలువైన సంపద ఉంది. ఆయన వాగ్దానం చేసిన ప్రాంతం అదే. పాలు తేనెలు ప్రవహించు కనాను నీకు ఇస్తాను అన్నాడు. ఆ పాలు తేనెలు ప్రవహించు కనాను వాగ్దానం చేపట్టి అబ్రహాంకి ఇంకొక పట్టణం అర్థమైంది. ఆ పట్టణం ఎంత గొప్పదో కూడా అర్థమైంది. అందుకొరకు ఆయన నాకు ఈ పట్టణం కాదు, ఆ పట్టణం కావాలని చెప్పి ఎదురు చూశాడు అని మనం చదువుతాం. హెబ్రీ పత్రిక పదకొండవ అధ్యాయం పదవ వచనం 9వ వచనం. ఆ పట్టణాన్ని వారికి వాగ్దానం చేసిన విశ్వాసమును బట్టి అతడును, అతనితో ఆ వాగ్దానానికి సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనివారు గుడారాల్లో నివసించారు. పక్కా ఇల్లు కట్టుకోలే గుడారాల్లో నివసించారు. అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. వారు పరాయి దేశంలో ఉన్నట్టుగా చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది. సొంత ఇల్లు ఉండాలి, ఇల్లుని బాగా అలంకరించుకోవాలి. ఇల్లుని చూస్తే ఇల్లాలు ఎంత గొప్పదో చెప్పాలి. మనకి ఇల్లే పరలోకం, మనకి భూలోకమే శాశ్వతం. అట్లాగా ఉంది, మనలో ఆశ ఉంది. దాన్ని మనం ఇక్కడే పెట్టుబడి పెడితే మోసపోతాం, నష్టపోతాం. అబ్రహాం అలా లేడు. ఆయన ఏం చేశాడంటే గుడారాల్లో ఉన్నాడు, పరాయి దేశంలో ఉన్నట్టుగా ఉన్నాడు, పరవాసులేరి. ఎందుకట్లా? పదవచనంలో రాయబడుతున్న మాట. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, దేవుడు కడుతున్నాడో. దేవుడు వాగ్దానం చేశాడు సిద్ధపరచబడ్డ పట్టణం. యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 14వ అధ్యాయంలో వాగ్దానం చేశాడు, నేను మీకు స్థలాలు సిద్ధపరచి వెళ్తున్నాను, నేను మీకు ఇల్లు కడతాను, నేను మీకు మ్యాన్షన్స్ కడతాను, మీకు పురాలు కడతాను అని యేసుక్రీస్తు ప్రభు వాగ్దానం చేశాడు. దేవుడు భూమి మీద ఈ పట్టణం కంటే, ఈ సృష్టి కంటే గొప్ప సృష్టిని ఆయన వాక్యంలో ముందు నుంచి మాట్లాడుతున్నాడు. మన నమ్మకత్వాన్ని పరీక్షించడానికి ఇక్కడ కొంతకాలం ఉంచాడు. ప్రొబేషన్ పీరియడ్, ట్రైనింగ్ పీరియడ్. ఇక్కడ ఉంచి పరలోక పాఠాలు చెప్తా ఉన్నాడు. భూలోకం ఇంత బాగా నచ్చింది కదా, కానీ కొంచెం కాలమే. పరలోకం భూలోకం వంటిది కాదు, అది శాశ్వత కాలం. అది ఎంత గంభీరంగా ఉంటుందో, అది ఎంత రమ్యమైన స్థలమో వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ప్రవచితమైతే వాటిని మనం చూస్తాం. ఈరోజు చూడకపోయినా ఈ సిరీస్ లో దేవుని రాజ్యం యొక్క వైభవాన్ని మనం ధ్యానం చేస్తున్న ఈ సిరీస్ లో మనకి ఇవ్వబడ్డ వాగ్దానం ఎంత గొప్పదో, మన మన భవిష్యత్తు ఎంత అద్భుతంగా ఉండబోతుందో, ఎంత బంగారు భవిష్యత్తును యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం సంపాదించుకుంటున్నాము అర్థమైతే, మనం దేని కొరకో ఈ ఆశీర్వాదాన్ని అమ్మేసుకోలేము, దేని కొరకో భక్తి జీవితాన్ని నిర్లక్ష్యం చేయలేం. చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటాం. పక్కవాళ్ళను చూసి, లోకస్తులను చూసి వాళ్ళకి లేదు ఈ గ్రహింపు, వాళ్ళ మనోనేత్ర వెలిగించబడలేదు, వారికి దేవుని రాజ్యం గురించిన సువార్త అందలేదు, వారు సువార్త సత్యాన్ని నమ్మలేదు, సువార్త మాధుర్యాన్ని వారు ఎరగలేదు, దుష్టుడు వారు మోసం చేశాడు. మనం విన్నాం, మనం చదువుతున్నాం, మనం ఎరిగి ఉన్నాం, కానీ మనకి వాళ్ళకి ఏం తేడా కనిపించట్లా? విశ్వాసికి అవిశ్వాసికి తేడా ఎక్కడ కనిపించాలి? ఎక్కడ కనిపించాలి? మన సంపాదనలో, మన ఖర్చులో మన సమయాన్ని ఎట్లా ఖర్చు పెడుతున్నాం? మన సమయాన్ని దేనికోసం ఖర్చు పెడుతున్నాం? మన ప్రయారిటీస్ ఎట్లా ఉన్నాయి? అది ఖచ్చితంగా మనకి అవి మర్చిరాయి. దాని దగ్గర మనం తేలిపోతాం. విశ్వాసులకు తండ్రి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారు పాలు పీల్లు ప్రవహించి భూభాగం మీది అంటే మహద్దు, నాకు అర్థమైంది. దీనికంటే గొప్ప పట్టణం ఉంది, దాని కొరకు ఎంత అద్భుతమైన మాట. 11:10 దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూస్తూ ఉండేను. దాని ఫౌండేషన్ ఎల్లకాలం, దీని ఫౌండేషన్ కొంతకాలమే, ఇక్కడ మేము ఉండేది కూడా కొంతకాలమే, దాని ఫౌండేషన్ మాత్రం ఎల్లకాలం అని వారు ఎదురు చూస్తా ఉన్నారు. 16:16 అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును, అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. వారు పరలోక దేశం కొరకు ఎదురు చూస్తున్నారు. ప్రభునందు ప్రియులారా, పట్టణాలు, అభివృద్ధి చెందిన పట్టణాలు చాలాసార్లు ఈ మాటలు వింటూ ఉంటాం. ఇండియాలో బాగా డబ్బు సంపాదిస్తే వారి పిల్లల్ని భారతదేశంలో సెటిల్ చేయాలనుకోవట్లా, అమెరికాలో సెటిల్ చేయాలనుకుంటున్నారు, యూకేలో సెటిల్ చేయాలనుకుంటున్నారు. ఎందుకట్లా? ఎందుకంటే ఈ పట్టణం కంటే ఆ పట్టణాలు అభివృద్ధి చెందిన పట్టణాలు, ఈ దేశం కంటే ఆ దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు అన్నది మనం ఎరిగి ఉన్నాం. ఆ పిల్లలు కూడా త్వరగా ఇగిపోవాలి, త్వరగా ఆ దేశానికి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది ఏమైనా తీగ మళ్ళీ వెనక్కి చూడడం, వెనక్కి రాము అని వాళ్ళు అనుకుంటున్నారు. నిజమే. భూమి మీద బెటర్గా ఉన్న ప్లేస్ పరిగెడతా ఉన్నాం, కానీ అక్కడ ఉండేది కూడా కొంచెం కాలమే కదా. అయితే విశ్వాసులు కోరుకోవాల్సిన పట్టణం పరలోక సంబంధమైన దేశం, దేవుడు నిర్మాణకుడు శిల్పిగా ఉన్న పట్టణం. ఆ మాట 16 చదువుతున్నాం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును, అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుణ్ణని అనిపించుకోవడానికి దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. సిద్ధపరచబడ్డ పట్టణం, అన్ని సౌకర్యాలు పట్టణంలో దొరుకుతున్నాయి, సిటీలో దొరుకుతున్నాయి అని పట్టణాల విషయంలో ఎంత మొగ్గు చూపిస్తా ఉన్నాం కదా. పరలోక రాజ్యాన్ని ఆయన ఒక పట్టణంతో పోల్చాడు. సిద్ధపరచబడ్డ పట్టణం, దేవుడు నిర్మాణకుడుగా ఉన్న పట్టణం ఆయన కడితే. చాలాసార్లు మన పట్టణాలు ఎలా ఉన్నాయంటే అన్ప్లాన్డ్ సిటీస్. రోడ్లు సరిగ్గా ఉండవు, డ్రైనేజ్ సరిగ్గా ఉండదు, కరెంటు తీగలి ఎలాడుతూ ఉంటాయి, అన్ప్లాన్డ్ సిటీస్. కానీ సిద్ధపరచబడ్డ పట్టణం ఇలా ఉండదు. దేవుడు నిర్మాణకుడు, అనంత జ్ఞాని అయిన దేవుడు ఆయన నిర్మాణించిన, ఆయన కట్టిన పట్టణం ఎంత అద్భుతంగా ఉంటుందో వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఆ పట్టణం గురించిన విశేషమైన మాట్లాడబడ్డాయి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం, నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడ్డ పెండ్లు కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని వద్ద నుంచి దిగువచుడు చూచిపోయిన సిద్ధపరచబడ్డ పట్టణం. అక్కడ రాయబడ్డ మాట పెండ్లు కుమార్తె వలె సిద్ధపరచబడ్డ పట్టణం. నేను అపోలికి ఎందుకు రాశాడు అనుకున్నాడు, ఇలా అనిపించింది. పెళ్లి కుమార్తె ఎలా సిద్ధమవుతుంది, ఎంత బాగా ప్రిపేర్ అవుతుంది, ఎంత బాగా సిద్ధమవుతుంది, ఆ పట్టణం అలా ఉంటుంది అని రాస్తున్నాడు, అలా ఉంటుంది అని రాస్తున్నాడు. పెండ్లు కుమార్తె వల్లే సిద్ధపడి ఉన్న పట్టణం అది, పరిశుద్ధ పట్టణం, తన భర్త కొరకు సిద్ధపరచబడ్డ పట్టణం. ఆ పట్టణంలో ఉన్న పరిస్థితులు ఏంటో అద్భుతమైన మాటలు ఉన్నాయి, అద్భుతమైన మాటలు ఉన్నాయి. ఆ పట్టణంలో ఏమేమి ఉండవో, ఆ పట్టణంలో ఏమేమి ఉంటాయో కింద మనం చదివితే అర్థమవుతుంది. నేను తర్వాత ధ్యానాల్లో మీ ముందుకు తీసుకొస్తాను, పదవచనం. ఆత్మవశుడినే ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదే, అది దేవుడి మహిమ కలిగిన ఉన్నది, ఆ గ్లోరీ అక్కడుంది, గ్లోరీ అక్కడుంది, అక్షయత అక్కడుంది, మహిమ అక్కడుంది, శాశ్వత జీవం అక్కడుంది, ఆ శాశ్వత సంతోషం అక్కడుంది. దేవుని మహిమ గలదే పరలోకమందున్న దేవుని యుద్ధం నుంచి దిగివచ్చుట నాకు చూపెను. మహిమ కలిగిన పట్టణం, సిద్ధపరచబడ్డ పట్టణం, భర్త కొరకు సిద్ధపడ్డ వధువు వంటి పట్టణం, అది పరలోకం నుంచి వస్తున్న పట్టణం. 11వచనం, దాని అందరి వెలుగు దగదగ మెరియు సూర్యకాంతం వంటి అమూల్యరత్నమును పోలి ఉన్నది. ఎంత ప్రకాశమానమైన పట్టణమో, ఎంత ప్రకాశమానమైన పట్టణమో. ఆ పట్టణం యొక్క వైభవం, ఆ పట్టణం యొక్క వైభవం అద్భుతంగా రాయబడతా ఉంది. 18వచనం, 18వచనం, ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టుబడను, పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉంది, ఆ పట్టణపు ప్రాకారము పునాదులు, ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ. ఆ పట్టణం యొక్క పోలిక అమూల్యమైన రాళ్లతో, అమూల్యమైన రాళ్లతో పోల్చి మాట్లాడుతున్నాడు. అవి పునాదిగా వేయబడ్డాయి, అలాంటి పునాది కలిగిన పట్టణం అది. 21వచనం, దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది, అది ఎంత శుద్ధ సువర్ణము కనబడతా ఉందో, ఎంత స్వచ్ఛంగా కనబడతా ఉందో. ఆ పట్టణం కొరకు మాట్లాడుతున్నాడు. 23వచనం, ఆ పట్టణంలో ప్రకాశించుటకే సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించున్నది, గొర్రెపిల్లయే దానికి దీపం. అక్కడ ఏ వెలుగు అక్కర్లా, ఏ వెలుగు అక్కర్లా. ప్రభువులను పిల్లరా, మనం వాగ్దానం చేయబడ్డ రాజ్యం, భవిష్యత్ రాజ్యం యొక్క భవిష్యత్తు స్వరూపం ఎలా ఉంటుందో పరిశుద్ధ లేఖనాల్లో చూడగలుగుతున్నాం. అది నిత్య రాజ్యం, అది రాజ్యం, అక్కడ ప్రభువే రాజు, అక్కడ ప్రభువే అధికారి. ఆయన రాజ్యంలో అక్రమం, అవినీతి, ఆయన రాజ్యంలో అన్యాయం మనం చూడలేం. ఆయన సింహాసనానికి, సింహాసనానికి నీతి ఆధారముగా, ఆయన సింహాసనానికి న్యాయం ఆధారంగా ఉన్నాయి. నీతి న్యాయాలు ఆయన సింహాసనానికి ఆధారం. ఆ నిత్య రాజ్యం, ఆ నిత్య రాజ్యం గురించి చదువుతా ఉన్నాం. అది సిద్ధపరచబడ్డ పట్టణం, బంగారపు వీధులు కలిగిన పట్టణం, అమూల్యమైన రాళ్లతో పునాది వేయబడ్డ పట్టణం. అది అంత గొప్ప పట్టణం, ఆయనే నిర్మాణకుడిగా కడుతున్న పట్టణంగా మనం చదువుతా ఉన్నాం. క్రైస్తవ నిరీక్షణ ఎంత గొప్పదో, మన భవిష్యత్తు, మన ఆశ, మన ఎదురుచూపు దేని కొరకు మనకు అర్థమైతే మన బలం, మన ఆశలు, మన భవిత, మన చిన్నారులు వారిని ప్రభువు రాజ్యంలో గుర్చిన విషయాలతో రాజ్య సంబంధులుగా సిద్ధపరచడం మన బాధ్యత. వాళ్ళు ఎదుగుతారు, ఎదిగిన తర్వాత వాళ్ళు నేర్చుకుంటారు అనుకోవడం పొరపాటు, వాక్య విరుద్ధం. బాలుడు నడవలసిన త్రోవ పేరెంట్స్ గా మనమే బాల్యంలోనే నేర్పించాలి. మనమేమి వాళ్ళ సమయాన్ని పాడు చేయక, మనమేమి చాలా బాధ్యత కలిగిన వారుగా మీరు ఉన్నారు, కానీ ఈ ఒక్క జీవితం కాదుగా, శాశ్వత జీవితానికి వారిని దూరం చేయొద్దు. దేవుని రాజ్యం ఎలాంటి వారిది, వారిని ఆటంకపరచొద్దు. తల్లిగా తండ్రిగా నీకు ఆ కీలక బాధ్యతలు ఇచ్చాడు, పంపిస్తావా ఆటంకపరుస్తావా, అది ఎలా ఉన్నావో పరీక్ష చేసుకోవడం మంచిది. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, ఆటంకపరిచిన వాడిని మెడక రాయి కట్టుబడి సముద్రంలో పడవేయబోట మేలు అన్నాడు. అలాంటి వాడి పరిస్థితి, ఆయన పిల్లలు, ఆయన బహుమానం మనకిచ్చాడు, ఆయన కొరకు పెంచడం కొరకు, ఆయన రాజ్యాన్ని కట్టడం కొరకు, ఆయన రాజ్యంలో వీరు వారసులుగా ఆయన రాజ్యానికి తగిన వారికి సిద్ధపరచడం కొరకు ప్రభు మన చేతులు పెట్టాడు. మనం దేవుని రాజ్యంలో కొనసాగుదాం, మన పిల్లల్ని దేవుని రాజ్యానికి వారసులుగా చేద్దాం. అటు కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.